కాలం నుంచి శక్తి అనేది అసురులు, రాక్షసులు, పిశాచముల చేతిలో ఉన్నది. అన్ని యుగాల్లోనూ, సత్యయుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, ద్వాపరయుగంలో కావచ్చు, కలియుగంలో కావచ్చు, దీని భావం అర్థం చేసుకోండి. అప్పుడు ఇక్కడ మనం కలిసి చేస్తున్నటువంటి సాధనల యొక్క విశిష్టత అర్థమవుతుంది. చిన్న కుర్రాడి చేతిలో బ్లేడ్ పెడితే కోసుకుని ఏడుస్తాడు, దొంగాడి చేతిలో బ్లేడ్ ఉంటే మన జేబులు ఖాళీ అవుతాయి, సర్జన్ చేతిలో బ్లేడ్ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. బ్లేడ్ ఒకటే, బ్లేడులో ఏం లేదు, తేడా ఉన్నది వాడు చిన్నపిల్లవాడా అంటే బుద్ధిహీనుడా అని. బుద్ధిహీనుడా అనకుండా మర్యాదకి మనం ఏమంటున్నాం, చిన్నపిల్లవాడు అంటున్నాం. యాక్చువల్గా చిన్నపిల్లవాడు అంటే బుద్ధి లేనివాడు అని అర్థం, అంతే కదా. బుద్ధిహీనుడా అంటే మరి పెద్దవాళ్ళ కోపం వస్తుంది కనుక, కాదండి మీరు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అంటే ఎంతో ఆనందం ఉంటుంది. దాన్ని బట్టే మనం ఎంత బుద్ధిహీనలో అర్థమవుతుంది. చేత మొదటిది ఏంటి, బుద్ధిహీనత్వం. దానివల్ల శక్తి దురుపయోగం అవుతుంది. బ్లేడ్ యొక్క ఉదాహరణ శక్తి అనుకుంటే చిన్నపిల్లవాడి చేతిలో ఏమవుతుంది, వాడికి గీతలు గీసుకోకుండా ఇంకోళ్ళకి ప్రమాదం కలగకుండా చూసుకుంటేనే 10,000. రెండవది ఎవరి చేతిలో చెప్పాను నేను, దొంగాడి చేతిలో, జేబు దొంగ చేతిలో అదే బ్లేడ్ ఉంటుంది. మనం సుఖపడిపోతాం. పెద్ద గొడవ ఏంటి అంటే బజార్కి వెళ్ళి 30,000 రూపాయలు తీసుకెళ్ళి పుస్తకాలు కొనుక్కుందామని బయలుదేరాను, జేబు దొంగడు 10,000 కాజేశాడు, నాకెంత హాయో. ఎందుకు హాయి, ముందు పుస్తకాలు షాపుకి వెళ్ళక్కర్లే, అక్కడ ఏ పుస్తకాలు కొనాలి అని చూసుకోక్కర్లే. అంటే ఏంటనమాట, బాధ్యతను సక్రమంగా చేయలేనటువంటి వాడు దొంగాడే. పిల్లవాడంటే ఎవడన్నా నేను, అంటే శక్తి ఉందని కూడా తెలియదు, ఆ శక్తి మనం ఉపయోగించుకోవచ్చు అని తెలియదు. ఒకవేళ వాడు బై ఛాన్స్ ఆ శక్తిని ఉపయోగించుకోవాలనుకున్నా ఏమవుతుంది, ప్రమాదాలు వస్తాయి. రెండవ వాడికి అసలు గొడవ లేదు, అసలు వాడి దగ్గర ఉన్న శక్తి పోతుంది. ఎవడు వల్ల పోయింది, జేబు దొంగడు, వాడు ఉపయోగించింది బ్లేడే. చిన్నపిల్లవాడు ప్రమాదాలు తెచ్చుకున్నది బ్లేడ్ వల్లే, దొంగడు ఆ శక్తిని ఉపయోగించి మన బరువులు తగ్గించాడు. మూడోవాడు ఉన్నాడు సర్జన్, ఆ బ్లేడ్ని ఉపయోగిస్తాడు, మీకు జీవితాన్ని ఇస్తాడు. అది అవగాహన లేనటువంటి అతి విచిత్రమైనటువంటి మూఢత్వంలో జీవిస్తున్నాం. అది నాకు ఎలా కనిపిస్తుందంటే ఒక కాంక్రీట్ గోడలా కనిపిస్తున్నాను. ఏంటి చెప్పేది వీళ్ళకి, చెప్పినా లాభం ఏంటి వీళ్ళకి? కాంక్రీట్ గోడకేసి నేను కోపం వచ్చి నాకు కాంక్రీట్ గోడకేసి ఇలా వెళ్ళి ఢీకొచ్చుకున్నాను అనుకోండి, కాంక్రీట్ గోడకి ఏమవుతుంది? ఏమవుతుందా? ఏమవుతుంది? ఏమవుతుంది? ఎవరిది? నాదే. కొంచెం అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య గత ఒక సంవత్సరం బట్టి నేను జీవిస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా నాకు కాంక్రీట్ గోడలే కనిపిస్తున్నాయి తప్ప నేను చెప్పింది అర్థం చేసుకునేటటువంటి కొంచెం మనస్సు ఉండి కనీసం క్లాసులో చెప్తున్నప్పుడు అసలు దేని గురించి ఈయన చెప్తున్నాడు అది మీకు ఆల్రెడీ అర్థమైపోయి మీరు ఎందుకు వచ్చారు అంటే మేము మహాలక్ష్మి సాధన చేస్తున్నాము అనుకుంటే చాలా తక్కువ భావంలో ఉన్నారు మీరు. మీకు తెలియదు ఏ సాధన చేయబోతున్నారు. కానీ చెప్పాను కదా కాంక్రీట్ కూడా మీకు అన్నీ తెలుసు అనేటటువంటి ఒక భావము. రెండో చాలా పెద్ద దుర్భావం ఏంటి అంటే గురువులే అన్నీ చూసుకుంటారని. సాయి చరిత్ర పారాయణ చేసుకోండారా అని నేను చెప్తూ ఉంటాను మనుషులకి. నాకు ఎంత ఆనందం ఇస్తుందో వాళ్ళ యొక్క సమర్పిత భావము అంకిత భావము చూసి గొంతుక గద్గదం అయిపోతుంది, కళ్ళ మట్ట నీళ్లు వచ్చేస్తాయి నాకు. అసలు ఇంత భక్తి నాకు రాలేదే అనుకుంటాను. ఏమంటారో తెలుసండి వాళ్ళు, సాయి చరిస్తానండి మా చేత, అంత భక్తి ఉంది వాళ్ళకి. మూర్ఖత్వం అర్థమవుతుందా? లేకపోతే నిజంగా భక్తి అనుకుని మీరు ఆనందించేస్తున్నారా? మూర్ఖత్వం అది. సాయికి ఏం కరం పట్టింది మీ చేత చదివించుకోవటానికి? మనకి అది ముందు అర్థం అవ్వాలి. నీ అవసరం కొద్దీ నువ్వు చదువుతున్నావు. మరి గురువులు అంటారు కదా, వాళ్ళకేం అవసరం లేదు. ఏ అవసరం లేనటువంటి వాడు ఆ మాట అంటే చాలా అందంగా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. కానీ కోరికల ఒక బ్రహ్మాండమైన తట్ట మన నెత్తి మీద పెట్టుకుని ఎండలో వద్దమ్మా, సుఖంగా ఉందా? ఎండలో సుఖంగా ఉంటే ఇంకా మొదట అది అర్థం అవ్వాలి మనకి. ఒక దేవత కానీ ఒక దేవుడు కానీ మనకి ఏదైనా ఒక పని అప్పచెప్తే ఆ పని చేయగలిగే స్థితిలో మనం ఉన్నామా లేదా అని ముందు ఆలోచించుకోవాలి. గబుక్కు నొప్పేసుకోకూడదు ఏది. దానివల్ల ఏమవుతుంది అంటే అనేక గందరగోళాల నుంచి బయటపడగలుగుతాడు. సాయి చదివించుకుంటాడు, ఎందుకు చదివించుకుంటాడు? సాయి సాయికి ఏం పట్టిందమ్మా? నువ్వు చదవకపోతే ఏమైపోతుంది సాయికి? కోరికలు నీవా సాయివా? కోరికలు నీవా భగవంతుడివా? ఎవరివి? మరి చేయాల్సింది నువ్వు. గవర్నమెంట్ పని ఏదైనా ఉంటే గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేస్తుంది, ఆ డబ్బుని నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఎవరి పనికి? నీ పనికి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందని నేను అనుకోను. నువ్వు కొట్టేస్తే అది వేరే విషయం. నువ్వు కొట్టేస్తే దాన్ని మనం ఏం చేస్తాం? మన కానీ ఖచ్చితంగా ఆ డబ్బు గవర్నమెంట్ దేనికి శాంక్షన్ చేస్తుంది అంటే ఆ గవర్నమెంట్ ప్రణాళిక ఏదో ఉంటుంది, ఆ ప్రణాళికకి మాత్రమే దాన్ని ఖర్చు పెట్టాలి మనం. దానికి కాకుండా నువ్వు ఖర్చు పెడితే మినిస్టర్ అయిపోతావు, పొలిటీషియన్ అయిపోతావు, యోగివి మాత్రం అవ్వవు. అర్థమవుతుంది కదా? చిత్త మొట్టమొదట ఒక భ్రమ నుంచి మనం బయటపడాలి. మనకి ఆధ్యాత్మికత అంటే అర్థం అయిపోయినది అని ఏం అర్థం లే, నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. రావణాసురుడు తపస్సు చేశాడు, ఋషులు తపస్సు చేశారు. కానీ రావణుని అసురుడు అంటాం, రావణ ఋషి అనం మనం. ఎందుకనం? తను ఉపయోగించుకున్నది స్వార్థం కోసం ఉపయోగించుకున్నాం. చేత ఈ అవగాహనతో ముందు మనం మొదటి మెట్టు వేసుకోవాలి. ఏంటి అంటే అసలు విశ్వ ప్రణాళిక ఏమిటి, ఈ విశ్వ ప్రణాళికలో ఉన్నటువంటి శక్తులు ఏ విధంగా ఉన్నాయి, ఆ శక్తుల యొక్క నియమాలు ఏమిటి, ఆ నియమాలను మనం ఉపయోగించుకోగలమా ఉపయోగించుకోలేమా, అది మనం నేర్చుకోవాల్సిందే. ప్రకృతిలో నాలుగు రకాలైనటువంటి శక్తులు ఉంటాయంటాం. దాన్నే నాలుగు నాలుగు దిశలు అంటాం మనం. ఏ దిశ వైపు వెళ్తున్నాము అంటే ఏ లక్ష్యం వైపు వెళ్తున్నాము అని అర్థం. కానీ ఇప్పుడు మనం దిశ అంటే ఏమనుకుంటాం, ఉత్తర దిశ, తూర్పు దిశ, పశ్చిమ దిశ, దక్షిణ దిశ. ఎటు తిరిగి కూర్చుంటే పుణ్యం ఎక్కువ వస్తుంది, ఎటు తిరిగి కూర్చుంటే కష్టాలు వస్తాయి. తూర్పు దిశలో వెళ్ళవలసినటువంటి వాడు ఉత్తర దిశలో కూర్చుంటే కష్టాలు వస్తాయి. పడమట వెళ్ళవలసినటువంటి వాడు తూర్పు వైపు వెళ్తే ఏమవుతాయి, కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లకుండా ఇంకా దూరానికి వెళ్ళిపోతాడు. అయితే దిశ అంటే అర్థమవుతుంది కదా. దిశ అంటే ఏంటి, మీ జీవితాలు ఏ లక్ష్యం వైపు వెళ్తున్నాయి అని. జ్ఞాన సంపాదన వైపు వెళ్తే దాన్ని పూర్వ దిశ అంటాం, ధన సంపాదన వైపు వెళ్తే ఉత్తర దిశ అంటాం. ఇతరుల కోసం పనిచేస్తున్నప్పుడు పశ్చిమ దిశ అంటాం. ప్రకృతి రహస్యాన్ని తెలుసుకోవటానికి చేసేటటువంటి దిశ పశ్చిమ దిశ. దీన్నన్నిటినీ కూడా ఒక విశేషమైనటువంటి లక్ష్యమే వైపు నియామకము చేస్తే, యమము చేస్తే దాన్ని దక్షిణ దిశ అంటాం. ఇంతకీ ఏ దిశ వైపు గుర్తుని చేయాలో మరి నాకు తెలియదు. దేని బట్టి అర్థమవుతుంది ఏ దిశ వైపు చేయాలి, నువ్వేం చేస్తున్నావు అని, నీ ఉద్దేశం ఏమిటి అని. ఈ నాలుగు దిశలకి తంత్రములో నాలుగు పేర్లు చెప్తారు. మహేశ్వరి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి లేక మహాదుర్గ. రామకృష్ణ పరమహంస మహాకాళి ఉపాసన చేశారు. శ్రీరామ శర్మ ఆచార్య మహాకాళ ఉపాసన చేశారు. మహాకాళి మహాకాళ అంటే అర్థం ఏంటి, అసలు ఈ కాలము ఏమిటి. చిన్న కుర్రాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నూరు మీ అంటాం, పెద్దవాడు చిన్నపిల్లవాళ్ళలాగా మాట్లాడితే నూరు మీ అంటాం కదా. చిన్న కుర్రాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఏమంటాం మనం, నూరు మీ. నీకింకా ఆ స్థితి రాలేదు. పెద్దవాడు చిన్న కుర్రాళ్ళ మాట్లాడితే మళ్ళా నూరు మీ అంటాం. అంటే ఏంటి తేడా అక్కడ, కాలము, వయస్సు యొక్క తేడా. చిన్నపిల్లవాళ్ళు చిన్నపిల్లవాళ్ళ వయస్సులో ఏం చేయాలో అది చేయాలి, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఏం చేయాలో అది చేయాలి. కానీ మనమందరం ఇక్కడ జమకూరినటువంటి, ఈనాడు ఉన్నటువంటి మానవులందరూ కూడా మొట్టమొదట మనం, మనకి నచ్చినా నచ్చకపోయినా మనము మూడు స్థితులలో ఉన్నాము. నర కీటకములు, నర పశువులు, ఇంకా నరకీటకములు, నర పశువులు, నర పిశాచములు, నర రాక్షసులు కానీ ఉన్నాము. ఇంకా మనకి మనిషి స్థితి రాలేదు అన్నది ముందు అవగాహన చేసుకుంటే తప్ప సాధనలో కానీ ఎందులో కానీ మనం ముందుకు వెళ్ళలేము. నచ్చకపోవచ్చు విషయాలు మనకి, నచ్చనంత మాత్రం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడు బ్లడ్ టెస్ట్ ఏదో చేశాక మీ బ్లడ్ కరెక్ట్గానే ఉంది అంటే ఆనందమే కదా, కానీ అందులో ఈ షుగర్ ఉందండి, త్రీ కెరోటిన్స్ ఉన్నాయండి, కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పాడు అనుకోండి, అది బాధపడవలసిన విషయం కాదు. దానివల్ల ఏమర్థమైంది మనకి, మనలో ఉన్నటువంటి లోపాలు అర్థమవుతాయి. ఇమ్మీడియట్గా దానికి తగిన మందు వేసుకుంటే బతుకుతాం. హా నాకు రోగం ఉందంటావా, ఎంత గట్టిగా ఉన్నాను చూడు, డాక్టర్ ఏముండు నువ్వు మందు ఇది వేసుకో నాయన అని చెప్తాడు, నీకు ఈ బాధ ఉంది అని, నీకు ఈ రోగం ఉంది అని. నాకేం రోగం లేదు. హోమియోపతి తెలిసిన వాళ్ళకి అలా అన్నవాడికి ఒక మందు వేయాలి అని ఒక మందు ఉంది, దానికి ఓపియం అని, నల్లమందు భాయి అంటాం అనమాట. నల్లమందు తిన్నవాడికి ఏమనిపిస్తుంది అంటే అసలు వాడు వాడంత ఆనందదాయకమైనటువంటి స్థితిలో ఎవడూ లేడు, వాడికి రోగం లేదు, ఏమీ లేదు. చేత మనం అందరం కూడా నల్లమందు భాయిలం అనమాట. భయంకరమైనటువంటి ప్రమాదంలో మనము, మన కుటుంబాలు, మన జాతి, మన వంశము అన్నీ ఇరుక్కుపోతున్నా కూడా చేత ఈ మూడు ప్లస్ ఒకటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి వీటన్నిటినీ కలిపి మహేశ్వరి. ఈ మూడు సాధనల పరంపర మళ్ళీ భారతదేశానికి అందజేయాలి మనం. కానీ అందజేస్తున్నప్పుడు నీ కోసము నా కోసము చేసుకుంటే లాభమే. ఒక డాక్టరు వైద్య విధానం నేర్చుకుంటున్నప్పుడు వాడు మందు వేసుకోవటానికి నేర్చుకోడు, నేర్చుకుంటాడా? వాడు మందు వేసుకోడు, ఎందుకు నేర్చుకుంటాడు? ఇతరులకి మందు వేయటానికి నేర్చుకుంటాడు. ఇతరులకి మందు వేసే ప్రక్రియలో వాడికి పేరు వస్తుంది, ధనం వస్తుంది, రెండు వస్తాయి. అలాగే ఈ సాధనలో కూడా ఇతరులకి సహాయపడటానికి మనం ఈ సాధనలు చేసుకుంటూ ఉంటే సహజంగానే మీకు పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, వనరులు వస్తాయి. కేవలము మీకు ఏమీ పని చేసి పెట్టకుండా మీ పని చేసేస్తాము అని వాగ్దానాలు చేస్తేనే చీఫ్ మినిస్టర్లు మినిస్టర్లు అయిపోతూ ఉంటే నిజంగా చేస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి. కానీ ఆ చిన్న కామన్ సెన్స్ మనం మర్చిపోతూ ఉంటాం. నా కోసము నేను చేసుకుంటాను అని చేసుకోండి, వద్దంటే లేదు. కానీ యాక్చువల్గా ఈ సాధనా విధానం మొత్తము కూడా ఏంటి అంటే ప్రకృతిని మానవ జాతికి అనుకూలంగా మలుచుకునుట. మానవ జాతి అనేక శక్తుల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఎలక్ట్రిసిటీని మలుచుకుంటున్నాడు, అయస్కాంత శక్తిని మలుచుకుంటున్నాడు, గురుత్వాకర్షణ శక్తిని మలుచుకుంటున్నాడు. అంటే వాడికి ఏ శక్తి యొక్క నియమాలు తెలిస్తే అన్ని శక్తుల్ని కూడా తనకే అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఇక్కడ ఈ శక్తులన్నిటికీ ఆధారభూతమైనటువంటి శక్తి సూర్యుడి యొక్క శక్తిని అనుకూలంగా మలుచుకోవటం మనం నేర్చుకోబోతున్నాం. అంచేత సూర్యుడి యొక్క కిరణాలే ఈ నాలుగు రూపాలు ధరిస్తాయి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహేశ్వరి. అందులో మహాకాళి మహాకాల ఉపాసన శ్రీరామకృష్ణ పరమహంస శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల ద్వారా ప్రపంచానికి అందజేయబడింది. కానీ చెప్పాం కదా ఎవరు ఏం అందజేశారు అనేది తెలుసుకునేంత టైము ఓపిక మనకి లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా మాకు వినటానికి టైం లేదండి. కానీ ఓ 200 ఏళ్ల బట్టి మహాకాల మహాకాళి సాధనలు జరుగుతూ వచ్చాయి. నేర్చుకునేవాళ్ళు నేర్చుకున్నారు, చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారు. అంచేత ఆ సిలబస్ ఒక యూనివర్సిటీ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. ఏ సిలబస్? మహాకాల మహాకాళి సాధన. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం మహాలక్ష్మి సాధన మొదలెట్టుకుంటున్నాం. న్యాచురల్గా ఇది చాలా చిన్న స్థితిలో మొదలవుతుంది. తక్కువ స్థాయిలో మొదలెట్టినటువంటి మహాలక్ష్మి సాధన పరిస్థితులు అనుకూలిస్తే విశ్వవ్యాప్తము కావచ్చు. కానీ ఇది ఎప్పుడు కూడా మహాకాళి సాధనకు అనుకూలంగానే ఉంటుంది, లోబడి ఉంటుంది. అది అర్థం చేసుకోండి. మహాలక్ష్మి సాధన ఎల్లప్పుడూ కూడా మహాకాళి సాధనకు లొంగి ఉంటుంది, లిమిట్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు. బ్యాంకులో వాడికి అన్ని వనరులు ఉన్నాయి. కుర్చీ ఉంది, టేబుల్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, కంప్యూటర్ ఉంది, డబ్బులు ఉంటాయి పంచటానికి. కానీ బ్యాంక్ టైమింగ్ 10 నుంచి 4 అనుకోండి. 4 అయిపోగానే ఆ కుర్చీ వదిలేయాల్సిందే, ఆ ఫైల్ మూసేయాల్సిందే. ఆ డబ్బులు నేను పంచుతానంటే కూడా కుదరదు కదా. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీసు బ్యాంకు తెచ్చే టైంకి, అంటే ఈ మహాలక్ష్మి, మహాలక్ష్మి అంటే వనరులు, వనరులన్నీ కూడా మహాకాలుడి యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఇంచేత ఆ మహాకాలుడి యొక్క కంట్రోల్లో ఉండేటటువంటి శ్రీరామకృష్ణ పరమహంస శ్రీరామ శర్మ ఆచార్య చేసినటువంటి సాధనల యొక్క బీజ రూపంగా కిందటి అమావాస్య నాడు, దీపావళి అమావాస్య నాడు ఇక్కడ శ్రీ మహాకాళి సహిత మహాకాళేశ్వర లింగము ప్రతిష్ఠించటమైనది. అంటే మీకు ఏదైనా అవగాహన ఉండి సాహసము చేయగలిగేటటువంటి దమ్ము ఉంటే ఇక్కడ నుంచి శ్రీరామకృష్ణ పరమహంస శ్రీరామ శర్మ ఆచార్య యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి దేశకాల పరిస్థితికి అనుగుణ్యంగా రూపుదాల్చుకుని బయటికి వస్తాయి. వస్తాయా రావా అన్నది ఆధారపడి ఉంటుంది స్థలం మీద కాదు, స్థలాన్ని ఉపయోగించుకునేటటువంటి మనుష్యుల మీద ఆధారపడి ఉంటుంది. చేత మహాకాల మహాకాళి శక్తికి బీజారోపణం జరగగానే మహాలక్ష్మి వస్తుంది. టైం టేబుల్ వేయగానే ఫస్ట్ అవర్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ టీచర్ వచ్చి చెప్తాడు, సెకండ్ అవర్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లెక్చర్ వచ్చి పాఠం చెప్తాడు. వనరులు ఉపయోగించుకుంటారు, కాలేజీలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ కావాల్సినటువంటి టీచర్స్ కానీ ఉంటే, దానికి తగినటువంటి ల్యాబొరేటరీస్ అవి కనుక ఉంటే క్లాసెస్ అన్న అవుతాయి. ఆ వనరులు ఏర్పరచుకోవడానికి ఇక్కడ మహాలక్ష్మి సాధన మొదలెట్టబడుతున్నది. అంచేది మహాలక్ష్మి సాధన యొక్క ఉద్దేశం అది, ఒక టీచర్ని అపాయింట్ చేయటంలో ఉద్దేశము వాడికి జీతం ఇవ్వటం అని కాదు. వాడిని ఎందుకు అపాయింట్ చేస్తాను టీచర్ని, వాడు అక్కడికి వచ్చిన పిల్లలకి విద్య ఇస్తాడు అని. వాడు విద్య ఇవ్వగలడు కనుక వాడికి జీతం ఇస్తాం, అంతే తప్ప వాడికి అయ్యో నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారా నువ్వు అడుక్కు తింటున్నావా రా నేను నీకు జీతం ఇస్తాను అని ఇవ్వం. మహాలక్ష్మి ఎప్పుడూ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోగలవాడి చేతిలోనే ఉంటుంది. అందుకని ఆ మహాకాళి మహాకాల అనుష్ఠానము చేయలేనటువంటి వాడి చేతిలో డబ్బు నిలబడదు, వనరులు నిలబడవు. అంచేత ముందు ఒక టైం టేబుల్ కావాలి. టైం టేబుల్ అంటేనే మహాకాలుడు. ప్రపంచం ఎటు వెళ్తోంది, మానవ జాతి ఎటు వెళ్తోంది, ఎందుకు ఋషులందరూ కూడా ఆహార నిద్ర భయ మైథునంచ, ఆహారము నిద్ర మైథునము ఇవంతా కూడా పశువులకి మనుషులకి పెద్ద తేడా లేదు అని ఎందుకు అన్నారు? మన యొక్క జీవిత విధానం ఈ నాలుగింటి మీదే ఉంది. భగవంతుడు భగవత్ కార్యాల గురించి మనకు అసలు ఏదైనా అవగాహన ఉన్నదా? ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సవ్యమైనటువంటి జవాబు ఇచ్చుకోగలిగినప్పుడు ఈ మహాలక్ష్మి సాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం బెనిఫిట్ గురించి చెప్తున్నాం, ఉపయోగం ఎప్పుడైనా పడుతుంది దానికి ఉంది కదా. ఈ దృష్టికోణంతో ఆలోచించి ఎప్పుడైతే ఇక్కడ మహాకాళి సహిత మహాకాళేశ్వర లింగం ప్రతిష్ఠితమైనదో, లింగము అంటే అర్థం ఏంటో తెలుసా, చిన్నము అని, స్త్రీలింగము పురుషలింగము అని చెప్తూ ఉంటాం కదా, సంకేతము చిన్నము. అంచేత ఇక్కడ సంకేతాత్మకంగానే దాన్ని పెట్టబడింది. దానికి స్వరూపం వస్తుందా రాదా, ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుని పనులు జరగటం లేదు అంటే జరగవు. మా చదువు రావటం లేదు, ఇది రావటం లేదు, నీ పిల్లవాడిని ఇంట్లో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే వాడికి చదువు రాదు కదా, చదువు ఎప్పుడు వస్తుంది, వాడిని స్కూల్లో చేర్పించాలి. ఆ టైంకి వాడు వెళ్ళాలంటే కొట్టి తిట్టి పంపిస్తాం, కదా చదువుకోకపోతే గాడిద పళ్ళు తోముతావా అని తిడతాం. మరి యోగ సాధనలు అన్నీ చేసకపోతే చేయకపోతే మనం ఎవరు పళ్ళు తోముతాము అనేది ఇంకా నాకు ఎవరు చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఎవరు పళ్ళు ఒకడు పళ్ళు తోమాల్సి వస్తుంది. మరి చదువు రానివాడు గాడిద పళ్ళు తోమితే మరి ఈ విద్య నేర్చుకునేవాడు కూడా మరి ఎవడు పళ్ళు తోమాలి. అంచేత వీటి అవగాహన నేను ఎందుకు అంత సీరియస్గా చెప్తున్నాను అంటే కాలం విడిపోతుంది. పోయినటువంటి కాలాన్ని ఎంత ఏడ్చినా కూడా మీరు వెనక్కి తీసుకురాలేరు. ఏదైనా మీరు చేయగలిగితే ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోగలరు, అంతే. రాబోయే క్షణాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోలేరు. ఇంకటది రావాలి, ఆ క్షణం వస్తే కదా సద్వినియోగం చేస్తాను. రేపు మంచి పనులు చేస్తాను అంటే రేపు రావాలిగా. రేపు మంచి పనులు చేయడానికి తగిన మానసిక స్థితి వాతావరణం ఉండాలి. నువ్వు చేయాలనుకున్నా కూడా చేయలేవు. ఇంకేత దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మహాకాళి సాధన అంటే శ్రీరామకృష్ణ పరమహంస ఏమి చెప్పాడు, శ్రీరామశర్మాచార్య ఏమి చెప్పాడు, దానికి మనకి కావలసినటువంటి వనరులు ఏమిటి, ఆ వనరులు సాధించటానికి ఒక ముద్ర ఉంది, దాన్ని కుబేర ముద్ర అంటాం. పెన్ను రాయాలి అంటే పెన్ను చేత్తో పట్టుకోవాలి కదా, ఇలా అయినా పట్టుకోవచ్చు, ఇలా అయినా పట్టుకోవచ్చు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి పొజిషన్లో పెన్ను పట్టుకుని రాస్తాం. అలాగే మహాలక్ష్మి సాధన చేయదలుచుకున్న వాళ్ళకి కుబేర ముద్ర చాలా అవసరము. అంతేత ముందు కుబేర ముద్ర ఏంటో నేర్చుకుందాం మనం. దానికి ముందు స్ట్రైట్ గా కూర్చోండి, కళ్ళు మూసేసుకోండి. మీ శ్వాసను గమనించుకోండి, చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటకని వేలు కలిపి ఇలా. శాంతంగా మొత్తం ఖాళీ అయిపోండి, ఏమీ ఆలోచించకండి. ఈ ముద్ర చిన్ముద్ర మీ మనస్సుని ప్యూరిఫై చేస్తుంది. అందుకని ఎప్పుడూ చిన్ముద్రలో ఉండమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనస్సు పరిశుద్ధంగా ఉంటే సహజంగానే అన్నీ పరిశుద్ధం అయిపోతాయి. మనస్సు పరిశుద్ధం చేయటానికి ఉపయోగపడేటటువంటి ఈ ముద్రని చిన్ముద్ర అని కొంతమంది, ధ్యాన ముద్ర అని కొంతమంది అంటూ ఉంటారు. ఆకాశం వైపు తిప్పితే దాన్ని ధ్యానముద్ర అని, భూమి వైపు తిప్పితే దాన్ని చిన్ముద్ర అని అంటాం. కానీ ఫలితాలు రెండు ఒకటే. ఏమిటి అంటే అక్కడ మీ మనస్సులు పరిశుద్ధం అవుతున్నాయి. ఈ విశాల విశ్వంలో ప్రతి కణము కూడా ప్రాణశక్తిలో కొట్టుకుపోతున్నది అన్నది శాస్త్రజ్ఞులు యోగులు కనిపెట్టినటువంటి సత్యము. మీరు ప్రాణ సముద్రములోనే కూర్చుని ఉన్నారు. ప్రస్తుతం కూడా మీరు సినిమా చూస్తున్నా, టీవీ చూస్తున్నా, భోజనం చేస్తున్నా, ఆడుకుంటున్నా, నిద్రపోతున్నా, మీరు ఉండేది ఆ ప్రాణ సముద్రంలోనే. ఇంచేత ఆ ప్రాణ సముద్రాన్ని ఇప్పుడు మీరు ఈ ధ్యానముద్ర ద్వారా మీలో ఉన్నటువంటి మాలిన్యాలను కొట్టివేసుకోవటానికి పెర్మిషన్ ఇస్తున్నారు అన్నమాట. ఇంచేత ఉత్తినే ముద్ర వేసి కూర్చుంటే ఏ ఫలితము రాదు. ఈ ముద్రతో పాటు మీరు అనుభూతి చెందండి. ఆ విశాలమైనటువంటి ప్రాణ ప్రవాహము మీ బ్రహ్మరంధ్రం నుంచి పడుతూ మీ శరీరం అంతటా వ్యాపిస్తూ భూమిలోకి చెత్తా చెదారాన్ని తీసుకు వెళ్ళిపోతుంది. భూమి మీలోకి తిరిగి శక్తినిస్తోంది. ఒక బీజానికి మహావృక్షం మారేటటువంటి శక్తి భూమి ఇస్తుంది, మూలాధారమే ఇస్తుంది, పృథ్వే ఇస్తుంది. పైనుంచి పడుతున్నటువంటి ఆ ప్రాణశక్తి ధారలు మిమ్మల్ని పూర్తిగా పరిశుభ్రము చేస్తున్నాయి. ప్రతి కణములో ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని మీరు ఫీల్ అవ్వాలి. మొదటిసారే రాకపోవచ్చు, అయినా మీరు ప్రయత్నిస్తూ ఉంటే రోజు రెండు మూడు రోజుల్లో ఆ ప్రాణశక్తి ప్రవాహం మీకు అర్థమైపోతుంది. భావన, భావన ముఖ్యం. ఎప్పుడు నడుము తిన్నగా ఉంచుకోండి, శరీరాన్ని కదపొద్దు. ఆ బ్రహ్మరంధ్రంలోంచి ఈడ్చి కొడుతోంది ఆ ప్రాణశక్తి. రెసిస్టెన్స్ తీవ్రమైనటువంటి నీరు ప్రవహిస్తున్న ట్యూబ్ చేతిలో పట్టుకుంటే మీకు ఎలా ఉంటుంది, అలా ఫీల్ అవ్వాలి. మీరు ముద్ర బిగించి పట్టుకోక్కర్లేదు, కాంటాక్ట్ ఉంటే చాలు. ఎందుకంటే మీరు శక్తిలో కొట్టుకుపోవాలి. బిగిస్తే అక్కడ ఆగిపోతారు మీరు. కానీ స్పర్శ ఉంటే చాలు, చూపుడు వేలు, బొటకన వేళ్ళు యొక్క కలయిక, మీలోని కుచ్చితమైన పనికిరానటువంటి అయోగ్యమైనటువంటి మనకి ఉపయోగపడనటువంటి ఆలోచనలు, కోరికలు, శరీరంలో ఉండేటటువంటి దుష్పదార్థాలు, దాన్నే టాక్సిన్స్ అంటాం మనం. ఆ టాక్సిన్స్ కూడా కొట్టుకుపోతున్నాయి, కొట్టుకుపోయి భూమిలోంచి శక్తిధారలు, సంజీవని శక్తిధారలు, ఆధారభూతమైనటువంటి శక్తిధారలు, మూలాధారభూతమైనటువంటి శక్తిధారలు ఏ విధంగా అవుతే చెట్టు భూమిలోంచి ఆ రసాన్ని పీల్చుకుని ఎంత పెద్ద విశాలమైనటువంటి వృక్షముగా మారుతున్నదో ఆ శక్తి భూమిలోంచి మీకు లభిస్తున్నది. ఆల్టర్నేటింగ్ కరెంట్ లాగా పైనుంచి ప్రాణశక్తి టాక్సిన్స్ తీసేస్తుంది, సాధన అవసరం. ఆ సాధనకి జ్ఞానముద్ర, ఇచ్చిన ముద్ర చాలా అవసరము. ఫీల్ అవ్వండి అది, ఆ ఆత్మశక్తి, ఆ ప్రాణశక్తి మీ కణకణాల్లో చేరుతోంది, ప్రతి కణములో ఉన్నటువంటి కషాయ కల్మషాన్ని తీసివేస్తోంది, ప్రతి కణములో దూరి ఉంది. భూమిలోంచి శక్తిధారలు మిమ్మల్ని నిలబెడుతున్నాయి, మీకు నూతన శక్తినిస్తోంది, ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇప్పుడు చిన్న ముద్ర వదిలేయండి, కళ్ళు తెరవండి. ఇది మొదటి మెట్టు సాధనకి. అంటే ఏం చేసుకున్నాం మనం, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మనలోకి దింపుకోవటానికి ప్రయత్నం చేశాం. ఇంకా మీ భావ తీవ్రత బట్టి దిగుతుంది అది, మీరు ఎంత తీవ్రంగా దాని గురించి ఆలోచిస్తారు అంత తీవ్రంగా దిగుతుంది. రోజు కనీసం 2 సార్లు అలా దింపుకుంటూ ఉంటే కొన్ని సంవత్సరాలకి మీకు అనుభూతి వస్తుంది ఎలా దిగుతోందో అది. దీని తర్వాత ఈ మహాలక్ష్మి సాధనకి కుబేర ముద్ర అని ఒక ముద్ర ఉంది. ఆ ముద్రలో ముందు ఈ 2 వేళ్లని ముడుస్తాం. వీటిని కలుపుతాం. అంచేత ఎడం చేతిలోను కుడి చేతిలోను ముందు చిటికన వేలు, ఉంగరపు వేలుని ముడిచేస్తాం. ముడిచేసాం కదా. ఇక్కడ మీకు అర్థమవుతే ప్రాణవాయువు అపానవాయువు కలిపేమో అని తెలుస్తుంది. కానీ ముద్ర విజ్ఞానానికి చెప్పేంత టైం ఈ సాధనలో నాకు లేదు. కానీ యాక్చువల్ గా ఇది ప్రాణవాయువు, ఇది అపానవాయువు. ఈ రెండు ఏం చేసాం మనం, క్లోజ్ చేసేసాం. నీళ్లు ప్రవహిస్తున్నాయి, ట్యూబ్ మడతేస్తే ఏమవుతుంది, నీళ్లు ప్రవాహం ఆగిపోతుంది కదా. సో సింపుల్ యాజ్ దట్, ప్రాణశక్తి ప్రవాహాన్ని కంట్రోల్ చేయటం. ఇంకా ఈ మిగతా 3 ఏమేమి మిగిలిపోయాయి అంటే సమాన వ్యాన ఉదాహరణ వాయువులు కలుపుతున్నాం మనం. అంచేత సమాన వ్యాన ఉదాహరణ వాయువుల యొక్క కలయిక మిమ్మల్ని కుబేరుణ్ణి చేస్తుంది. ఇంచేత కొంతమంది మట్టి ముట్టుకుంటే బంగారం అయిపోతుంది, కొంతమంది మాటలతోనే వాళ్ళు ఏమడిగినా కూడా మనుషులు ఇచ్చేస్తూ ఉంటారు. స్వామి రామతీర్థ మొట్టమొదటిసారి అమెరికా వెళ్తున్నాడు ఒక్కడు, ఎవరు తెలియదు ఆయనకి అమెరికాను. దిగబోతున్నాడు, ఇంకొక 2 గంటల్లో ఓడలోంచి దిగాలి, అమెరికాలో కాలు పెట్టాలి. సరే ఆయన మెజెస్టిక్ గా ఆత్మజ్ఞాని ఏ లెవెల్ లో ఉంటాడో అలా ఉంటాడు అని చెప్పి ఆయన్ని బాద్షాహ్ రామ్ అని పిలిచేవాళ్ళు ఆయన స్నేహితులు. బాద్షా అంటే ఎంపరర్, చక్రవర్తి, చక్రవర్తి రామ్ అని పిలిచేవాడు రామతీర్థం. ఇంకో గంటలో కూడా డాక్ అవుతుంది, దిగాలి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక అమెరికన్ వచ్చి, ఏమండి మీరు ఏదో చూస్తూ ఉంటే సన్యాసిలా ఉన్నారు, మరి మీకు ఎవరైనా తెలుసా ఇక్కడ, అమెరికాలో చాలా కష్టం అండి, తెలియకపోతే ఎవరు అన్నాడు. తెలియకేం తెలుసు అన్నాడు. ఎవరన్నాడు? నువ్వే అన్నాడు. ఇంకా అమెరికాలో అతను ఉన్నంత వరకు స్వామి రామతీర్థ మనం ఎవరినైనా అన్నాం అనుకోండి నువ్వే అని ముందు వాడు పారిపోతాడు. ఎవరిని ఆయనే వీళ్ళు జలగలా పట్టుకునేటట్టున్నాడు. ప్రాణ అపాన వాయువులు ఎప్పుడైతే ఆగిపోతాయో ప్రకృతిలో ఉన్నటువంటి సంపత్తి అంతా కూడా మీ వైపు కొట్టుకుంటూ వస్తుంది. ఇది కుబేరముద్ర యొక్క లక్షణం. మీరు చూసి ఉంటారు మహాలక్ష్మీదేవి చేతిలో రెండు పద్మాలు ఉంటాయి. అలా లేదు ఇచ్చయ్య, అదే అంచేత ఇలా పెట్టుకోండి. ఇది మామూలుగా శరీరం పక్కనే ఎక్కడో పెట్టుకోండి, మామూలుగా కళ్ళు మూసుకోండి. ఇందాక ప్రాణశక్తి మీలో ప్రవహించింది కదా, అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రాణశక్తి, ప్రాణశక్తి ప్రవాహం ఎప్పుడైతే ఆగిపోతుందో బ్రహ్మరంధ్రం నుంచి మనం చనిపోతాం. అప్పుడు ఏ గాలి పీల్చినా ఏం లాభం ఉండదు. అంచేత మనం బతికున్నాము అంటేనే అర్థం ఏంటి అంటే ప్రాణశక్తి ప్రవహిస్తోంది. మనలో ప్రాణశక్తి ప్రవహిస్తోంది అంటే గ్యారంటీగా అది ఐదు భాగాలు అవుతూ ఉంటుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, ఏ ఆర్డర్లో అయినా అంచేత అవే ఈ ఐదు వేళ్ళు. ఆ ఐదు రకాలైనటువంటి ప్రాణశక్తులు ఉంటాయి కనుక ఆ ప్రాణశక్తుల్ని ఉపయోగించుకోవటమే ముద్రలు. అంచేత అహంకారము లేకుండా ప్రాణము అపానము ఆడుతూ ఉంటే అహంకారం వస్తూ ఉంటుంది. మనకు అహంకారం ఎందుకుంటుంది అంటే ప్రాణ అపాన వాయువుల్లో ఇరుక్కుపోయాం కనుక. ప్రాణము అపానము అంటే అర్థము లోపలికి వెళ్ళేటటువంటి గాలి, బయటకు వచ్చేటటువంటి గాలి. మనకు అదేమైనా అనుమానం ఉందా మీకు, లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి ఉందో లేదో మీకు డౌట్ లేదు కదా? లోపలికి వెళ్ళేటటువంటి గాలిని మనం ప్రాణము అంటాం, బయటకి వచ్చేటటువంటి గాలిని మనము అపానము అంటాం. ఇది ఎప్పుడైతే పోతుందో అహంకారం పోతుంది. ప్రాణాపానం సమకృత్వ నాసాభ్యంతర చారిణవు. ఇంచేత ఆ నాసిక యొక్క అంతరాళాలలో నడుస్తున్నటువంటి ఆ వాయువుని చూసుకుంటూ ఉండండి. లోపలికి వెళ్తున్నటువంటి వాయువు, బయటికి వస్తున్నటువంటి వాయువు ఏమవుతుందో గమనించుకోండి. కుబేరముద్రలో కూర్చుని ఏం జరుగుతుందో గమనించుకోండి. మీరు చేయవలసింది ఏమీ లేదు, గమనం చేసుకోవటం ఏంటి. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాక, ప్రయోగం చేశాక వాడు ఏం చేయడు, చూస్తాడంతే, అబ్జర్వేషన్, పరిశీలన. చేత ముక్కులోంచి గాలి లోపలికి వెళ్తుంది, ముక్కులోంచి గాలి బయటకు వస్తుంది, ఆ మార్పు చూసుకోండి. ముద్ర కుబేరముద్ర. కుబేరముద్ర అంటే చిటికెన వేలు, ఉంగరపు వేలు, మర్తబడి ఉండాలి, చూపుడు వేలు, మధ్యమ అంగుష్టము కలిసి ఉండాలి. ఇంకా మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు గమనించుకోండి. పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు గమనించుకోండి. ఎక్కడా కూడా వేళ్ళు మడతలో కానీ, కలిసి పెట్టిన వేళ్లలో కానీ ప్రెషర్ ఇవ్వకండి, లూజ్గా వదిలేయండి అంతే. చిటికెన వేలు, ఉంగరపు వేళ్ళు రెండు చేతులవి మడిచి అరచేతిలోకి ఉండాలి. కరెక్ట్గా మడచగలిగితే అది హెడ్ లైన్ యొక్క ముడతలో పడుతుంది. పామిస్టే తెలిసిన వాళ్ళకి కానీ మీరంత గాభరాయం పడిపోక్కర్లేదు, అది అరచేతిలోకి మడత పెట్టుకోండి. అది బొటకన వేలు, చూపుడు వేలు, మధ్యమ, ఈ మూడు కలిసి ఉండాలి. యాక్చువల్ గా ఈ ముద్ర గురించి నేను చదివి అవగాహన చేసుకున్న దాన్ని బట్టి దీన్ని కల్పవృక్ష ముద్ర అని కూడా అనవచ్చు. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. చిత మొట్టమొదట మనం అందరము కూడా ఆరోగ్యాన్ని కోరుకుందాం. ప్రతి వాళ్ళకి ఏదో ఒక శరీరం శారీరకమైనటువంటి సమస్య గ్యారంటీగా ఉంటుంది. ఏమీ లేకపోతే ఇంకా బలం కావాలనుకోవచ్చు. చిత మీరు మూడు సార్లు మీ యొక్క బాధని చెప్పుకుని ఆ బాధ నివృత్తి జరుగుతున్నది అని మూడు సార్లు అనుకోండి. ఏ బాధ అంటే అది డయాబెటీస్, బీపీ, హార్ట్ ట్రబుల్, ఏదైనా సరే. బొటకన వేలు, చూపుడు వేలు, మధ్యమ వేలు కలిసి ఉండాలి. కొంతమంది మూడు వేళ్ళు లూజ్గా ఉంచావు, వేరు అయిపోయాయి. మూడు వేళ్ళు కలవాలి, ఈ రెండు వేళ్ళు మూసి ఉండాలి. ఆరోగ్యము యాక్చువల్ గా మహాలక్ష్మి సాధన అనగా సవ్యమైనటువంటి ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటూ ఉంటాం, కానీ ఆరోగ్యం గురించి మనం పెద్దగా ఏం పట్టించుకోము. అంటూ ఉంటాం అంటే మహాభాగ్యం. కానీ మహాలక్ష్మి సాధనలో మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటంటే మీ హెల్త్ని కరెక్ట్ చేసుకోవాలి. వయస్సు వచ్చి శరీరం వెళ్ళిపోతుంది కనుక ఎప్పుడో వెళ్ళిపోతుంది తప్ప మంచం మీద పడి ఇతరుల చేత సేవ చేయించుకునేటటువంటి పరిస్థితి కుబేర ముద్రను సాధించుకున్న వాళ్ళకి రాదు. వాడు ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తాడు తప్ప, సేవ చేస్తాడు తప్ప వాడికి ఎవరు సేవ చేయవలసినటువంటి అవసరము గ్యారంటీగా రాదు. కుబేర ముద్ర యొక్క మొదటిది అది ఆరోగ్యము. ముందు మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని కోరుకోండి. స్పష్టంగా నా యొక్క ఆ బాధని అనుకోండి, ప్రాణశక్తి నిర్మూలించుతున్నది. ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకోండి, నా యొక్క డయాబెటీస్ వ్యాధిని ప్రాణశక్తి నిర్మూలించుతున్నది. మీకు ప్యాంక్రియాస్, స్ప్లీన్ వాటి గురించి అవగాహన ఉంటే అక్కడ ఆ ప్రాణశక్తి వెళ్తున్న భావన చేసుకోవచ్చు. తెలియకపోయినా పర్వాలేదు, ఆ బాధ రేపు ఆ ప్రాణశక్తి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. చాలా మందికి ఆస్తమా అలాంటివి ఉండవచ్చు. నా యొక్క ఈ శ్వాసకోశ వ్యాధి నిర్మూలమవుతున్నది. మీ లంగ్స్ లో ఆ ప్రాణశక్తి యొక్క ప్రవాహాన్ని ఊహించుకోండి. యద్భావం తద్భవతి, అది మాత్రం గుర్తుంచుకోండి. మీ ఊహ, మీ భావ తీవ్రత మీకు ఫలితాన్ని ఇస్తుంది. సహజంగా మీకు లభించవలసినటువంటి వస్తువులు మీకు లభించటం లేదు. బాహ్య పరిస్థితులు అడ్డుకుంటున్నాయి. కోర్టులో కేసులున్నాయి. అమ్మాయికి పెళ్లి అవటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, ఎట్సెట్రా ఎట్సెట్రా. సమాజంలో ఉండవలసినటువంటి ఈ కామ్యములను కూడా ఈ సాధన, ఈ కుబేర సాధన, ఈ కుబేర ముద్ర సాల్వ్ చేస్తుంది. వనరుని ఇస్తుందని చెప్తున్నాం కదా. మహాలక్ష్మి అంటే వనరులు. ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, మోక్షలక్ష్మి, యోగలక్ష్మి, అన్ని లక్ష్మీలు మహాలక్ష్మి అంటే. ఇంచేత మీ యొక్క కుటుంబంలో పెళ్లికి కానీ ఉద్యోగానికి కానీ కోర్టు కేసుల్లో కానీ ఏదైనా ఉంటే బాధలు, అవి నిర్మూలితం అవుతున్నాయి. ఆ శక్తి ప్రవాహం అలా కొట్టేస్తుంది దాన్ని. మీకే ఆశ్చర్యం ఇస్తుంది అసలు అలా అయిపోయిందా అని. అది నోట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏం అనుకున్నారో అది ఎన్ని రోజుల్లో తీరిపోయిందో. ఈ సాధన మొదలెట్టి రెగ్యులర్ గా చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఆరు నెలల కంటే ఎక్కువ టైం పట్టలేదు. ఇంతవరకు ఎవరు నాకు చెప్పలేదు. నాకు సాధారణంగా ఎక్కువ మంది ఒక నెలలోనే అనేక బాధలు నివృత్తి అయినటువంటి వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు. వాళ్లల్లో మీరు చేరతారు అని నా ఆశ. కానీ కండిషన్ ఇక్కడతో ఆగకూడదు. అది ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము ఈ విధానాన్ని మీరు అవలంబించుకుని వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యము, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము, కుటుంబంలో మీకు బాధ కలిగించేటటువంటి పరిస్థితులు, ఈ మూడింటి మీద ఈ ముద్రను ఉపయోగించండి. ముద్ర అంటే సీల్, అపాయింట్మెంట్ ఆర్డర్ అది ఇస్తాం లెటర్ హెడ్ వాటి మీద. కానీ దాని మీద ముద్ర లేకపోతే ఆ ఆర్డర్ పనిచేయదు. అలాగే ఇది మహాలక్ష్మి ముద్ర మీరు వేస్తున్నారు, వనరుల యొక్క ముద్ర. మీ యొక్క ఆరోగ్యమునకు, కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యమునకు, ప్లస్ మీకు ఉన్నటువంటి సమస్యలకు ఉపయోగించుకోండి దీన్ని. ఇలా పెట్టుకుని ఇలా అనుకుంటే అయిపోతుందా మాస్టారు? మీరు ఋషులను అడగండి, నన్ను కాదు అడగవలసింది. మీరు వాళ్ళు చెప్పారు, ఒక పెద్ద మెషిన్ ఉంటుంది, ఒక స్విచ్ నొక్కితే మొత్తం మెషిన్ ఆన్ అయిపోతుంది. ఒక్క స్విచ్తోనే ఆన్ అయిపోతుందా అని అడగం కదా, చేసి చూడండి. అంతేత ఈ మహాలక్ష్మి సాధనలో మొదట మీకు చెప్పినటువంటిది గుర్తుంచుకోండి, చిన్ముద్ర లేక జ్ఞానముద్రతో మొత్తము శరీరాన్ని ప్రాణశక్తితో కడుగుకొనుట. ఆ సాధనలోనే, చిన్ముద్ర సాధనలోనే రెండోది ఏం చెప్పాను అంటే, పృథ్వీలోంచి మీకు కావలసినటువంటి శక్తిధారలు పీల్చుకొనుట. ఇండైరెక్ట్ గా తర్వాత తర్వాత మనం ఇలాంటి క్లాసులు కంటిన్యూస్ గా చెప్పుకుంటూ ఉంటే దీనిని మనము మూలాధార చక్ర జాగరణకి కూడా ఉపయోగించుకుంటాము. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడటం లేదు. అంటే మొదటి స్థితి చిన్ముద్ర లేక జ్ఞానముద్రతో శరీరాన్ని ప్రాణశక్తితో కడిగేసుకుని భూమి నుంచి వచ్చేటటువంటి శక్తిధారలతో శరీరములో నూతన శక్తి ఉత్సాహము నింపుకునుట. అది చేయగానే నెక్స్ట్ ఏం చేశాం మనం, కుబేర ముద్ర దాల్చాం. ఈ కుబేర ముద్రలో ప్రాణ అపాన వాయువుని వాడకుండా సమాన ధ్యాన ఉదాన వాయువులు వాడుతున్నాము అని చెప్పాను. రేపు ఎప్పుడైనా అజపా గాయత్రి కానీ శ్వాస మహావిజ్ఞానం గురించి కానీ మనం సాధన చేస్తున్నప్పుడు దీని గురించి ఇంకా లోతులకి వెళ్ళవచ్చు. కానీ ప్రస్తుతము మనము థియరీ నేర్చుకోవటం లేదు, ప్రాక్టికల్ నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే మీరు చిటికెన వేలు, ఉంగరపు వేలును మడిచేశారో మీ అహంకారము పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలినటువంటి ఆ మూడు శక్తిధారుల వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి రోగాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. నిర్మోహమాటంగా హాయిగా మీకు ఏ ఏ బాధలు ఉన్నాయో వాటన్నిటినీ చెప్పుకుంటూ వాటి నుంచి నివృత్తి పొందుతున్నాను, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పొందుతున్నాను అని భావన తీవ్రంగా చేసుకోవాలి. ఉత్తినే ఆశామాషిగా అనుకుంటే రిజల్ట్ ఆశామాషిగానే ఉంటాయి. మనస్ఫూర్తిగా చదివిన కుర్రవాడికి, ధారణ చేసినటువంటి కుర్రవాడికి పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తాయి. తండ్రి చూస్తున్నాడు కదా, ఈయన గారు ఎప్పుడు వెళ్తే అప్పుడు నేను టీవీ చూడాలి అనే మానసిక స్థితిలో కూర్చుని పుస్తకం ముందు వేసి కూర్చున్న కుర్రవాడు ఫెయిల్ అవుతాడు. అలాగే ఈ కుబేర ముద్ర వేసుకున్నప్పుడు మీకు ఆ భావ తీవ్రత ఉండాలి. నా ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పొందుతున్నాను. స్పష్టంగా మీకు ఏ ఏ అంగములో బాధ ఉన్నదో దాన్ని చెప్పుకుని వదిలించుకోండి. ప్రతి అంగాన్ని మీరు చూసుకోవచ్చు, ఎక్కడ ఎక్కడ బాధ ఉందో చూసుకోవచ్చు. శక్తికి లిమిట్స్ అంటూ ఏం లేవు, మీరు ఉపయోగించుకోవటమే లిమిట్. మీకు చేత ఇవ్వాలి దాన్ని ఉపయోగించుకోవటం. చేత మీ వ్యక్తిగతమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్ని నివారించుకుని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందండి. అది మొదటి స్టెప్. రెండవది మీ కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు అంటే అందులో స్నేహితులు అందరూ వస్తారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉండి బాధపడుతూ ఉంటే మీరు ఈ శక్తిని దానికి కూడా ఉపయోగించండి. కేవలము స్వార్థానికే కాదు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ బాధలు మీకు తెలుసు కనుక ఆ బాధల్ని నివారించుకోండి. మీరు చూడండి ఏమవుతుందో కొన్నాళ్లలో ఇది చేస్తే. తర్వాత ఏం చెప్పాను? కుటుంబ పరిస్థితులు, పెళ్లి, ఉద్యోగము పరిస్థితులు, వీటికి ఉపయోగించండి. అమ్మాయి పెళ్లి, అబ్బాయికి ఉద్యోగం, కుటుంబ పరిస్థితులు. ఎవరో ఒక వ్యక్తి బాధ పెడుతూ ఉంటారు, తల్లో తండ్రో, అత్తో, మరదలో, ఆడబడుతో, పక్కింటి వాడు, ఆఫీసరు, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మన్ని బాధ పెడుతూనే ఉంటారు. కనుక ఈ ముద్ర వేసుకుని ఈ బాధాకరమైనటువంటి పరిస్థితుల నుంచి మేము బయటపడాలి అనుకుంటే చాలు, అది బయటపడేస్తుంది. మీరేం చేయగలరు అనుకోగలగాలి. మీరు దాని తర్వాత మెల్లిగా కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలోకి రండి. ధ్యాన ముద్ర అంటే ఎడమ అరచేయ ఒళ్ళో పెట్టుకుని దాని మీద కుడి అరచేయ పెట్టుకోవాలి. ఇది మీ ఐదు ప్రాణాలను బ్యాలెన్స్ చేస్తుంది. మీ ఐదు వేళ్లు ఉన్నాయి అంచేత ఆ ధ్యాన ముద్రలో అన్ని సమతాస్థితిని పొందుతాయి. అన్ని ప్రాణములు, ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన వాయువులు, ఆ చేతులు కలపగానే ఆ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. స్విచ్ వేయగానే కరెంట్ వచ్చినట్టు ఒకదాని మీద ఒకటి పెట్టబడి ఉన్నాయి కనుక సర్క్యూట్ పూర్తవుతుంది. సమాధి స్థితి ఏర్పడుతుంది, ధ్యాన స్థితి ఏర్పడుతుంది. మీ శ్వాసను గమనించుకోండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. ఇది పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత చేయండి. ఋషులందరూ చేసేది ఇదే. వాళ్ళు అంత ఉచ్చస్థితికి వెళ్ళింది ఈ ముద్రతో, ఈ సాధనతోనే. కొత్త సాధనలు ఏం చేయరు వాళ్ళు. కేవలము తీవ్రత ఉంటుంది వాళ్ళకి, సాధించి తీరుతాము అనేటటువంటి సంకల్పం ఉంటుంది. ఏం సాధించాలి మీరు? మీ శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. లోపలికి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతున్నది, బయటికి వస్తున్నప్పుడు ఏమి జరుగుతున్నది గమనించాలి. అది మీరు చేయవలసింది. మిగతాదంతా శ్వాస చెప్తుంది. అంచేత మీరు దయచేసి ప్రాణాయామాలు చేయకండి, మంత్ర జపము చేయకండి. మీరు ఏది చేసినా కూడా మీ శ్వాసను మీరే ఆపుకున్నట్టు అవుతుంది. ఇక్కడ మీ శ్వాస మీకు గురువుగా పనిచేస్తుంది. అది దీర్ఘమైనటువంటి శ్వాస, లోతుగా ఉన్నటువంటి శ్వాస, నెమ్మదిగా వెళ్తున్నటువంటి శ్వాస, పై పైనే ఉన్నటువంటి శ్వాస, ఇదేమీ ముఖ్యము కాదు. దానికి తెలుసు ఎలా ఉండాలో. పుట్టి మనం ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు మనం శ్వాస గురించి ఏమీ పట్టించుకోలేదు. మనం బతికే ఉన్నాం, హాయిగానే ఉన్నాం. దయచేసి శ్వాసకు మార్గదర్శనము చేయవద్దు, ఏ మంత్ర జపము చేయవద్దు. శరీరాన్ని నిటారుగా ఉంచుకోండి, మెడని నిటారుగా ఉంచుకోండి, తూలిపోకండి. ఎండలో కూర్చున్న వాళ్ళు నీడలోకి వచ్చేయండి, లేచి ఏం పర్వాలేదు. ఎండలో కూర్చుని బాధపడుతూ సాధన చేయలేకపోవటం కంటే ఒకసారి లేచి నీడలోకి వచ్చేస్తే హాయిగా చేసుకోగలుగుతారు. ఇచ్చే అమ్మా మళ్ళా ఎండ వస్తుంది, అక్కడ ఎండ ఉంది కదా, ఇంత జాగా ఉందిగా, అటు వేసుకోండి, లేకపోతే ఎండలే ఎందుకు. కానీ కొంతమందికి ఎండ సుఖంగా ఉంది అంటే ఓకే. మిగతా వాళ్ళు శ్వాసను గమనించుకోండి. నేను ఉన్నప్పుడే మీరు శ్వాసను గమనించుకోలేకపోతే నేను వెళ్ళిపోయాక మీరు ఇళ్లలో కరెక్ట్గా చేసుకుంటారు అని నేను ఎలా నమ్మేది? అసలు మీకు ఎలా నమ్మకం ఉంది మీరు చేసుకోగలుగుతారని? ఇంటి దగ్గర, ఇంటి దగ్గర చేసుకోలేరు. ఇంటి దగ్గర చదవలేము కనుకే పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. మనం పాఠం చెప్పలేమా? ఇంటి ఆ మాత్రం చదువు, కానీ వినరు. ఇక్కడ ఇంటి దగ్గర మీ శ్వాస ఏం విందు. ఇక్కడేమో ఇంటి దగ్గర చేస్తామని, ఇంటి దగ్గర ఏమో ఇక్కడ చేస్తామని రెండింటికి చెడ్డ రేవళ్ళు అవుతారు మీరు. సీరియస్గా నేర్చుకోండి, వస్తున్నా కాస్త తీవ్రంగా నేర్చుకోండి. రాకపోతే సూచనలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ సాధనలో, ఈ ధ్యానములో మీ శ్వాసే మీకు గురువు. ఆ శ్వాస మిమ్మల్ని తీసుకెళ్తుంది అంతర్యాత్రకి. మీరు వెళ్ళగలగాలి అంతర్యాత్రకి. మొత్తము మీ అవయవాలు, అంగములు, కణకణాలు మీకు దర్శనమిస్తాయి. మీరేం చేయకలే, ఆ శ్వాసతో పాటు లోపలికి వెళ్ళండి, శ్వాసతో పాటు బయటికి రండి. ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోవద్దు. ఒకసారి శ్వాస లోతుగా వెళ్ళవచ్చు, ఒకసారి శ్వాస ఆగిపోవచ్చు, ఒకసారి శ్వాస పైపైనే షాలో బ్రెత్ ఉండవచ్చు, ఒకసారి శ్వాస వేడిగా అనిపించవచ్చు, ఒకసారి శ్వాస చల్లగా అనిపించవచ్చు, ఒకసారి ముక్కులోంచి సుళ్ళు తిరుగుతూ రావచ్చు, ఒకసారి చతుర్భుజాకృతిలో బయటికి రావచ్చు, వృత్తాకారంలో బయటికి రావచ్చు, రకరకాలుగా వస్తుంది. గమనించండి, ఇవన్నీ జరుగుతాయి. మీకు గమనించుకుని నోట్ చేసుకుంటూ ఉండండి. ఇది తర్వాత మీకు స్వరయోగానికి మారుస్తుంది. శ్వాసని గమనించుకుంటూ ఉండండి. ఏమి కష్టపడకండి, రిలాక్స్డ్గా ఉండండి. చేతులు ఒళ్ళో పెట్టేసుకోండి. చేతులు పైన పెడితే దృష్టి చేతి మీద ఉంటుంది, మన దృష్టి శ్వాస మీద ఉండాలి. చేతుల్ని వదిలేయండి అలాగా. ఎడం చేతి లో కుడి చేయి పెట్టుకుని అలా లూజ్గా వదిలేయండి. దాన్ని చెయ్య మీద మీకు ఏ భావం ఉండకూడదు. దృష్టి మన ఉద్దేశ్యము ఈ సాధనలో శ్వాసను గమనించుట. కొన్ని కొన్ని పుస్తకాల్లో దీన్ని అచ్యుతాసనము అని కూడా అంటారు, అచ్యుత స్థితి కూడా అంటారు. నష్టవ మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అనే స్థితి ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఏ సందేహము ఉండదు ఇంకా మీకు. అన్ని సందేహాలు పోతాయి, మోహాలన్నీ పోతాయి. మీ యొక్క పరమాత్మ తత్వము మీకు స్మృతికి వస్తుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత. అచ్యుత స్థితిలో ఉండేది శ్వాస. శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, శరీరంలో ఎక్కడా అతుక్కోదు. అంచేత అచ్యుత స్థితి ఈ శ్వాస. ఆ శ్వాస నీకు గురువులాగా పనిచేసి స్థితోస్మి గత సందేహ. స్థితమై ఉంటాం ఈ స్థితిలో, నువ్వు నీ సందేహాలన్నీ పోతాయి. స్థితోస్మి గత సందేహ. ఆ తర్వాత వస్తుంది అసలైన కష్టమైనటువంటి పని, కరిష్యే వచనం తవ. అప్పుడు ఆ గురువు చెప్పింది నువ్వు చేయగలవు, ఆ దేవతలు చెప్పింది మనం చేయగలవు. అన్ని మోహాలు ఉంచుకుని, అన్ని సందేహాలు ఉంచుకుని, శరీరానికి బానిసగా బతుకుతూ, ఆలోచనలకు బానిసగా బతుకుతూ, కోరికలకు బానిసగా బతుకుతూ, మనం అనుకున్న పని మనం చేయలేము. ఇంకా గురువు చెప్పిన పని ఏం చేస్తాం? ఆ స్థితి శ్వాస. శ్వాస మీద దృష్టి ఉండాలి. ఏవేవో ఆలోచించవద్దు దయచేసి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకి వస్తుంది. అది ప్రతి గంటకి మనము దీన్ని చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ సాయంత్రము 4 గంటల వరకు పారాయణ చేస్తూ ఉంటాం, మంత్ర జపం చేస్తూ ఉంటాం, ముద్రలు వేస్తూ ఉంటాం, మళ్ళీ పారాయణ చేస్తూ ఉంటాం. అది ప్రాసెస్ మనకి. మరి మధ్యలో ఆహారం గురించి ఏం చెప్పలేదు బాబు. ఈయన నాకు తెలీదు ఆహారం గురించి. ఎవరైనా ఏదైనా ఇస్తే తింటాం, ఇవ్వకపోతే ఏం పర్వాలేదు. మరి ఆహారం తిన్నాక ఈ సాధన చేసుకోవచ్చా మాస్టారు? ఒకే కొంతమందికి మాత్రమే సాధన చేసుకోవద్దు అని నేను చెప్తాను. ఆ లక్షణాలు మీలో ఉంటే చూసుకోండి, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రము సాధన దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేశాక చేసుకోవద్దు. అదేంటి అంటే, మీరు భోజనం చేసిన తర్వాత ఊపిరి పీల్చుకోకుండా ఉంటే ఈ సాధన చేయక్కర్లే. మీరు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే మరి ఊపిరి వెళ్తుంది కదా, ఊపిరి చుట్టనేగా ఈ సాధన చేత ఈ సాధన మీరు చేసుకోవచ్చు. కాదండి మేము రెస్ట్ పుచ్చుకుంటాం ఊపిరికి కూడా రెస్ట్ ఇచ్చేస్తామంటే, ఊపిరికి కూడా రెస్ట్ ఇవ్వగలిగే వాళ్ళు దయచేసి ఈ సాధన భోజనం అయిన తర్వాత చేసుకోకండి, మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీల నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసుకోవచ్చు. చివరికి మీ నిద్రలో కూడా ఈ సాధన జరగటం మొదలెడుతుంది. ఎందుకే యోగ సాధన గురించి శ్రీకృష్ణుడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారమే కాదు, యుక్తమైన విహారమే కాదు, యుక్తమైన చేష్టలే కాదు, యుక్తమైనటువంటి స్వప్నమును కూడా చూడగలగాలి. అంటే నిద్రపోతున్నప్పుడు కూడా మీకు ఈ శ్వాస గమనం తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఈ 5 రోజుల్లో దాన్ని సాధించగలమేమో, కానీ నాకు నమ్మకం ఎందుకు ఉందంటే, ఖచ్చితంగా మీరు పురాకృత యోగులే అయి ఉంటారు. మరి మేము యోగులం అవుతే మాకు ఈ బాధలన్నీ ఎందుకున్నాయండి అని చాలా మంది నన్ను అడుగుతారు. హనుమంతుడు పుట్టగానే అనేక మంది దేవతల దగ్గర వరదానాలు పొంది ఉన్నాడు, కానీ సుగ్రీవుడు హనుమంతుడు రామ కార్యము చెయ్యనంత వరకు కూడా వాలిని చూసి భయపడుతూ ఏకాంతంలో ఒంటరిగా భయముతో జీవించారు ఋషిముఖ పర్వతం మీద. మరి హనుమంతుడికి ఆ శక్తి లేదా? ఉంది, కానీ రామకార్యానికి వినియోగించలే. అలాగే మనము మనకున్నటువంటి శ్వాసను కానీ వనరులను కానీ జీవితాన్ని కానీ ఈ భగవత్ కార్యానికి ఇప్పుడు మనం వాడటానికి మొదలెట్టాం కనుక మనలో ఉన్నటువంటి ఆ యోగ శక్తులన్నీ కూడా నిద్రాణమై ఉన్నవి లేస్తాయి. ఆ నమ్మకంతో చేసుకోండి. శ్వాసను గమనించండి, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇది మొదటి క్లాస్, ఫస్ట్ అవర్ మహాలక్ష్మి సాధనలో. మొదటిది ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెంపొందించుకోవటానికి చిన్ముద్ర జ్ఞానముద్ర. ఈ చిన్ముద్ర జ్ఞానముద్రలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మీ బ్రహ్మరంధ్రం నుంచి ఏకధారగా పడుతున్నటువంటి ప్రాణశక్తిని అనుభూతి చెందాలండి.